ಮಾತೃದೇವೋಭವ. ನೀವುನೇನು ದಪ್ಪ ಅವನೀ ತಲೆಮಂತಯು ಶೂನ್ಯಮಯ್ಯೇ ತಲ್ಲಿ ವಿನತುಲ್ಬನರ್ಪಗ ಫಲಿಂಪಗ ಇಂತ ಕುವಿಂಚು ವೇಳಯೀ ಜೀವಿಕಿ ಕಲ್ಗುನೇ. ಜಗನ್ಮಾತ ನೀವುನೇನು ದಪ್ಪ ಅವನೀ ತಲೆಮಂತಯು ಶೂನ್ಯಮಯ್ಯೇ ತಲ್ಲಿ ವಿನತುಲ್ಬನರ್ಪಗ ಫಲಿಂಪಗ ಇಂತ ಕುವಿಂಚು ವೇಳಯೀ ಜೀವಿಕಿ ಕಲ್ಗುನೇ. ನನು ವಶೀಕೃತು ನಿನ್ವನರಿಂಚು ತಾವಕಾಶಾವಕ ಸುಸ್ಮಿತಮ್ಮುಲು ತಲ್ಲಿ. ನನ್ನು ವಶೀಕೃತು ನಿನ್ವನರಿಂಚು ತಾವಕಾಶಾವಕ ಸುಸ್ಮಿತಮ್ಮುಲು ನಿರಂತರಮುನ್ ಸ್ಫುರಿಯಿಂಚುಗಾವುತನ್ ನಿರಂತರಮುನ್ ಸ್ಫುರಿಯಿಂಚುಗಾವುತನ್. ಎಬಿಎನ್ ಆಂಧ್ರಜ್ಯೋತಿ ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯರಂದರಿಕೀ ನವಜೀವನ ವೇದಮ అనే ಕಾರ್ಯಕ್ರಮంలో 1752వ భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రాలకు సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 452వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 599వ నామం దైత్యహంత్రియే నమః అన్న దాంట్లో ఉండే వైజ్ఞానిక రహస్యాలు తెలుసుకుంటున్నాం. రక్తబీజవధ ప్రధానంగా ఇది క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడానికి అసలు వ్యాధినే నాశనం చేయడానికి ఉద్దేశించిన మందు వ్యవహారమే ఔషధమే ఈ కథ. ఈ పరిణామం కథ అనగానే కల్పితం అనుకోవద్దు పొరపాటుని, అది జరిగినదే. అందులో ఉండే ఉద్దేశం ఇది. అదేమిటంటే క్యాన్సర్ వ్యాధి వ్యక్తులకు వస్తుంది కదా, రక్తబీజులు ఎవడో రాక్షసుడు కదా, సమాజం మొత్తానికి కూడా వ్యాధులు వస్తాయి. ప్లేగ్ ఏమిటి, కలరా ఏమిటి, అతిసారం ఏమిటి, ఆ వ్యక్తికి వచ్చేటువంటి వ్యాధిని సామాజికంగా వస్తే ఎలా ఉంటుందో చేసి దానికి ప్రకారం ఒక రాక్షస రూపకల్పన చేస్తారు. ఆ రాక్షసుడిని ఎలా సంహరించారో చెబుతారు. అది మందుల ద్వారానే జరుగుతుంది, ఔషధం ద్వారానే జరుగుతుంది. ఆ మందులు ఏమిటి, దుర్గాదేవికి కాళికాదేవికి ఆ ఔషధాలకి సంబంధం ఏమిటి. మిరియాల్లో ఉంటుంది ఒక పదార్థం పెపరైన్ అని, నలుపు రంగు. అది ఈ క్యాన్సర్ కణాలను ముందు వ్యాప్తి నిరోధిస్తుంది, అది వ్యాపించకుండా చేస్తుంది. అదే పసుపులో ఉంటుంది ఒక పచ్చని పదార్థం పసుపు రంగులోని, అది మొత్తమే నాశనం చేస్తుంది. ఒకటి వ్యాప్తిని నిరోధిస్తుంది, ఒకటి మొత్తమే నాశనం చేస్తుంది. వ్యాప్తిని నిరోధించడం అంటే ముందు ఆపాలి దాన్ని, ఏదైనా ముందు వ్యాపించకుండా చూస్తే అక్కడ ఆపితే అక్కడ వరకు చికిత్స చేయగలం. ఓ పక్క మనం చికిత్స చేస్తూ ఉంటే అది వ్యాపిస్తూ ఉంటే ఎలాగా చేసుకుంటూ పోతామా, అందుకని ముందు వ్యాప్తిని ఆపాలి. అందుకోసం పసుపు రంగు పదార్థాన్ని, నలుపు రంగు పదార్థాన్ని, మిరియాల్లో ఉండేటువంటి పెప్పరైన్ అనే నలని పదార్థాన్ని, పసుపులో ఉండేటువంటి కర్క్యూమిన్ అనే పదార్థాన్ని వినియోగిస్తారు. ఈ రెండు పదార్థాలు ఆ వ్యాధిని వ్యాపించకుండానూ చేస్తాయి, నిరోధిస్తాయి. అందుకే మనం వంట పదార్థాల్లో, భోజన పదార్థాల్లో ఖచ్చితంగా పసుపు మిరియాలు వాడాలి. అంటే చారు తాగాలి, చారు రోజు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఖచ్చితంగా పెట్టుకుని పోసుకోవాలి. ఏదైనా మరీ కాస్త విరేచనాలు అవుతున్నాయి అన్నప్పుడు తప్పితే మిగిలినప్పుడు అలా పోసుకోవచ్చు. ముఖ్యంగా ఆవకాయ లాంటివి తిన్నప్పుడు, ఊరగాయలు తిన్నప్పుడు వెంటనే చారు తాకూడదు, తినకూడదు, అది గుడగుడలు ఆడుతూ. అంతకుమించి అన్ని సందర్భాల్లోనూ శుభ్రంగా చారు తినచ్చు. ఒక్కోసారి చారు హాయిగా, ఒకవేళ ఏదైనా కొంచెం కడుపులో తేడాగా ఉంది అనిపిస్తే, ఒక్కోసారి గొంతు బాగా లేనప్పుడు ఇటువంటి వ్యాధులకు చారు ఉపయోగిస్తుంది. కాస్త గోరువెచ్చగా ఉండే, మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండే చారు తాగుతారు. అన్నం అరగడానికి ఉపయోగిస్తుంది. అన్నం అరగట్లేదు అన్నప్పుడు రాత్రిపూట భోజనం మానేసి ఒక కప్పు చారు దాగబడుకుంటే శుభ్రంగా తెల్లారేసరికి మొవ్వ బంతిలో ఉంటుంది ఒళ్ళు, మొవ్వ బంతే తిరుగులేదు. ఇంకా అది మళ్ళీ ఇంకా అదో అలవాటు కింద మా చేసేసుకుని ఎప్పుడు అనిపించినా సరే ఇంక చేరు చారు తాగాడు, అందులో మళ్ళీ ఘాటు వేడిగా తాగాడు, అందులో మళ్ళీ లోపల కణాలను తినేస్తుంది, గొంతు కొట్టాను మొత్తం తినేస్తుంది. అది అతి చేయకూడదు దేన్ని. ఔషధం అంటే ఔషధమే, అన్నంలో కలుపుకుంటే అన్నంలో కలుపుకోవడమే. అన్నంలో కలుపుకునేటువంటి చారులో ఒక బొట్టు నెయ్యి వేసుకుంటాం, ఉట్టేం తాగే చారులో వేసుకోము, తాగుతాం అంతే. అంచితే మన ఆహార పదార్థాల్లో చారు ఎంత ముఖ్యమైన పక్క, ఖర్చు లేనిది చారు అంటే. పోపులు సామాన్లో ఉండేవన్నీ తీసి అందులో కొద్ది కొద్దిగా వేస్తే చారు వస్తుంది, వేడి నీళ్ళు ఉడకబెట్టేది ఇందులో అని అందులో బారిసేది. ఈ మగ ఆడ తేడా లేదు, పెద్ద చిన్న ఎవరైనా పెట్టుకొచ్చారని దాన్ని రసం అంటారు. మంచి రుచిగా ఉంటుంది, అందులో మిరియాలు ఉంటాయి. ఆ మిరియాల్లో ఉండేటువంటి పదార్థం దాని పేరు పెప్పర్ నుంచే పెప్పర్ అయిన్. అలాగే పసుపులో ఉండే పదార్థం పసుపు రంగు కర్క్యూమిన్. ఇవి క్యాన్సర్ వ్యాధిని ఒకటి నిరోధిస్తుంది, ముందు వ్యాపించకుండా ఆపుతుంది, వ్యాప్తిని ఆపుతుంది. రెండోది వ్యాధినే నాశనం చేస్తుంది క్రమంగా. ఇవి వీటి మీద నుంచి ఔషధాలు బిళ్ళలు అన్నీ తయారు చేస్తారు, ఇంజెక్షన్లు, సూది మందులు, సోది మందులు అన్నీ తయారు చేస్తారు. బిళ్ళలుగాను అదే, అరుకుగాను అదే, లేదు ఏదో గొట్టంగాను అదే, పొడిమిచ్చిన ఏం చేసినా అదే. అన్ని రకాల వైద్యాల్లోనూ మీకు బిళ్ళలుగా ఉండేటువంటి మందులు ఉన్నాయి, అదే సూది మందు కింద చేసే మందులు ఉన్నాయి, అదే అరుకుగా లోపలికి పుచ్చుకుండా అనేటువంటి పద్ధతులు కూడా మూడు రకాలుగాను ఉంటాయి. ఈ బిళ్ళ వీడు మెంగడన్న బాబు వీడితో ఇబ్బంది ఏంటంటే అరుకు కింద చేసి తాగించేయండి అంటారు, లేకపోతే కూర్చోబెట్టండి ఒక పూట పొడి చేద్దాం అంటారు. మరి తా బిళ్ళ వేసి కూడా ఏం చేద్దాం, అబ్బాయి ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే ఇంజెక్షన్ అని బెదిరిస్తే పిల్లలు ట్యాబ్లెట్ మింగుతాం ఇంజెక్షన్ అవుతుంది, ఎందుకంటే గుచ్చేస్తారు కదా అది కానీ. అంటే అదే మందుని ఇంకో రకంగా పంపిస్తున్నారా లేదా, మొత్తం అది జరగాలి కదా. అంచేతనే దుర్గాదేవి రంగు మీరు గమనించండి, ముఖానికి పసుపు రాస్తారు కనక దుర్గాదేవిని గమనించి ఎప్పుడు పచ్చని రంగులో మెరిసిపోతుంటారు, పసుపు పచ్చ. అలాగే కలకత్తా కాళికాదేవిని గమనించండి, కాళీ నలుపు, కాళీ నలుపు. మన సత్యవతీదేవి ఉంది కదా వ్యాసుడు తల్లి, ఆవిడకి దాశరాజు పుట్టిన వెంటనే పెట్టిన పేరు కాళీ, నల్లగా ఉందని. ఆ కొడుక్కేమో మత్స్యరాజు అని పెట్టాడు ఆయన, మరి అదే వృత్తి కదా. ఆ తర్వాత ఆ కాళి ఆవిడ గంధం కూడా మత్స్యగంధమే అనుకోండి, మత్స్యగంధి అని మామూలుగా వాళ్ళ కులాచారం ప్రకారం పెట్టారు. వాళ్ళ వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళ గౌరవం ఉంటుంది కదా. సరే పరాశరుడు ఆవిడ మత్స్యగంధిని యోజన గంధిగా మార్చాడు, ఆ కథ అంతా వేరే. కానీ ఆవిడ పేరు కాళీ, పుట్టుకతో పెట్టిన పేరు. అలాగే ఒక లక్షణాన్ని బట్టి పెట్టేవారు పేరు, ఊరికి అన్నిటికీ నక్షత్రాలు చూసేసి పెట్టేయడం కాదు ఇక్కడ. అలాగే మనిషిలో లక్షణం ఒకటి బయటపడాలి, ఆ లక్షణం ప్రకారం పేరు పెడితే అది వాడి జీవితం ఒక రకంగా ఉంటుంది. అలాగ కనీసం వాడి గురించి ఒకళ్ళు పేరును చూసి కొందరు జాగ్రత్త పడతారు, వీడు ఈ లక్షణం ప్రకారం పేరు పెట్టారంటే వీడితో జాగ్రత్తగా ఉండాలరా ఉంటారు, తప్పేముంది. ఏదో ఆలోచిస్తాం అలా మనం, మనం మంచి పేరు పెట్టే కానీ మంచివాడు అవుతాడని లేదు, చెడ్డ పేరు పెడితే చెడ్డవాడు అవుతాడని లేదు. అలా పేరు పెట్టాడు ఆయన. ఆవిడ తర్వాత ఆవిడ మహజాతకురాలు అయింది, అయితే ఏమిటి, ఆ కోరిన వరాల ప్రకారం మళ్ళీ ఆవిడ జీవితం అలాగే అయింది. అంతే, వాళ్ళ నాన్న కోరిన వరాలే ఆవిడ జీవితాన్ని నాశనం చేసి, ఆవిడ పుట్టిన వాళ్ళు ఎవరు రాజులు కాదు, పైగా అర్ధాంతరంగా చచ్చిపోయారు. వీళ్ళ కోసం భీష్ముడికి వివాహం జరగకుండా ప్రతిజ్ఞ చేయించిన పాపానికి ఆ భీష్ముడిని ఆశ్రయించవలసిన గతి వచ్చింది. ఇన్ని దుఃఖాలు సత్యవతీదేవి అనుభవించింది. ఇప్పుడు మన జీవితాన్ని నాశనం చేసుకున్నది మన కోరికలే, మన దుర్వాసలే. అసలు రాజమందిరంలో అంతఃపురంలో ఒక రాణిగా నేను శంతనుడి భార్యల్లో ఒకటిగా ఉంటే చాలు కానీ ఆవిడ అనుకున్నా వాళ్ళ నాన్నగారు అనుకున్నా గొడవ లేకుండా ఉండేది. అబ్బాయి మా అబ్బాయి రాజు వాళ్ళని పెద్ద గొడవ పెట్టాడు. ఈ దురాశలే మన జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ రుణస్థితి కంటే చాలా గొప్ప స్థితి వచ్చింది చాలు కదా, ఇంక అంతకంటే ఎందుకు సామ్రాజ్యాలు మనకెందుకు, అవేవో రాజకుమారులు వాళ్ళు చూసుకుంటారు. అంటే భీష్ముడు హాయిగా పరిపాలించేవాడు, భారత చరిత్ర వేరుగా ఉండేది, భారత యుద్ధం గొడవ ఉండేది కాదు. అసలు మొత్తం దాసిరాజు కోరిన కోరికలు ఆవిడ జీవితాన్ని మార్చడం కాదు, భారతదేశ చిత్రపటాన్ని మార్చేసి దానివల్ల జరిగే మంచి జరిగింది, చెడ్డ జరిగింది. సత్యవతీదేవికి మాత్రం సుఖం లేకుండా పోయింది. వాళ్ళ నాన్నగారింటో పెళ్లి కాకముందే ఆవిడ సుఖంగా ఉంటే ఏదన్నా, శాంతనుడి దగ్గరికి వెళ్ళింది మొదలు దుఃఖాలే. ఇదే మానవ జీవితం. అలాగా ఆ కాళీ రూపం మీరు దుర్గా రూపం గమనించండి, పసుపు ఎరుపు నలుపు. ఎందుకంటే నవరాత్రుల్లో 10 రోజులు 10 రకాల రంగులు సరస్వతీదేవి అలంకారం చేస్తారు. మూల నక్షత్రం ఆవిడ తెల్లగా ఉంటుంది, ముత్యాల రంగులో ఉండే పట్టుచీర కడతారు తెల్లటి వర్ణం. ఈ అన్ని రకాల పదార్థాలు సృష్టిలో ఉన్నవి, ఇవే దేవతా లక్షణాలు. రోజుకు అలంకారం, రోజుకు రూపం నమస్కారం చేసుకోవడం, సృష్టి అంతట్లో ఉండే ఈ వైవిధ్యాన్ని గమనించండి అని చెప్పడం. ఆ రకంగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించేటువంటి పదార్థం ఒక దేవత ముఖం రంగు కాళిక, ఆ వ్యాధిని నాశనం చేసేటువంటి పదార్థం ఇంకో దేవత ముఖం రంగు దుర్గా. అటు ఇటు ఏదైనా పర్వాలేదు, ఏది ఏమిటి అనేది అది విజ్ఞానానికి సంబంధించిన విషయం, మనం దాని లోతుల్లో ఊరికే వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఇటీవల రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహాపరిశోధకులు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఆధారంగా బయలుపడిన నిజాలతో పోల్చి చూద్దాం ఎంత చక్కగా సరిపోతుందో మన పౌరాణిక విజ్ఞానం. ఇటీవల రసాయన శాస్త్రంలో ఒక ఇద్దరు వ్యక్తులకి నోబెల్ బహుమతి ఇచ్చారు. నోబెల్ ప్రజలు ఈ మధ్య ప్రకటించారు కదా, అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు, స్టాక్ హోమ్లోనో ఎక్కడో ఇస్తారు, వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నవన్నీ ఆ హోమ్లో ఇచ్చేస్తారు ఒక్కసారిగా. ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు. నాకు ఎవరికి ఇచ్చారు ఏమిటి ఆ పరిశోధన చూస్తే, అయ్యో బాబు దీనికిను కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వీడు, ఈ పాటకి ఎంత సంబంధం ఉందిరా అనుకున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాటకిను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ముగ్గురి పరిశోధనకి సంబంధం ఉందండి, ఒక క్షణంలో నిరూపిస్తాను నేను. భారతీయ సాహిత్యం ఎంత గొప్పదో, ఆ కవుల దృష్టి ఎంత గొప్పదో, అసలు మన దేవతలు ఆ విగ్రహాలు నిర్మాణము ఆలయాలు ఆ వ్యవస్థ ఎంత గొప్పదో, అవి కొండల మీద ఉండడంలో ఉద్దేశం ఏమిటి? అప్పుడు హిందూ ధర్మ ఔన్నత్యం అర్థమవుతుంది. వాళ్ళు చేసిన పరిశోధన ఏమిటంటే క్యాన్సర్ కణాల వ్యాప్తి మీద చేశారు వాళ్ళు. అసలు మనం తిన్న ఆహారం లోపలికి వెళ్ళాక అది అరగాలి అంటే కణాలు శక్తిమంతంగా మారి ఆ శక్తితోనే వాటిని ఇంకా పిండి 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 చేస్తాయి, లేకపోతే అరగదు కదా. ములక్కాడ ములక్కాడగా పెడితే చాలా కష్టం, వీడికి వాంతి అవుతుంది. అది రకరకాలుగా మారాలి, నవలాలి నవలాలి నవలాలి, పీచు అయ్యాక కూడా ఇంకా నవలాలి, పీచు పిండి అవ్వాలి. ములక్కాడ పీచు అవ్వాలి, పీచు పిండి అవ్వాలి, పిండి రసం అవ్వాలి. అందుకే పిండిదే కానీ రసం రాదంటారు. ఆ స్థితిలోనే ములక్కాడను లోపలికి పంపాలి, అంతవరకు నవలాడిసింది. ఇంకా నవలలేము ఇంకేం లేదు అని లోపలికి వెంటనే మిగిలింది అది నవ్వులుతుంది. ఆ పని కణాలు చేస్తాయి. మనం ఇంకా నవలలేక నవలలేక లోపలికి గిండిన పదార్థాన్ని ఇంకా 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 చిన్న చిన్న ముక్కలు చేయడం, పిండి చేయడం, రసం చేయడం పని కణాలు చేస్తాయి. ఆ కణాలు ఎప్పుడు శక్తివంతం అవుతాయి? వాయువు వల్ల శక్తివంతం అవుతాయి, ప్రాణవాయువు వల్ల. అందుకే మనం ఆక్సిజన్ పీల్చినప్పుడల్లా ప్రాణవాయువు ఉంటుకు వచ్చినప్పుడు కణాలు శక్తివంతం అవుతాయి. గాలి లేకపోతే ఉండలేం కదా. అంటే ఆహారం అరగాలన్నా కూడా ప్రాణవాయువు ఉండాల్సిందే, కేవలం బతుకుండమని కాదు. అక్కడ ఈ కణాలు శక్తివంతం అవడానికి ప్రాణవాయువు ఉపయోగిస్తుంది అని చెప్పి క్యాన్సర్ కణాలు శక్తివంతమై వ్యాపించడానికి కూడా ప్రాణవాయువు ఉపయోగపడుతుంది. ప్రాణవాయువు వలనే ఇవి జరుగుతున్నాయి అని చెప్పి ప్రాణవాయువు వ్యాపారం అనేది ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ కనుక జీవిని కాస్త తిప్పినట్టయితే ఈ క్యాన్సర్ కణాలు మరింత శక్తివంతమై వ్యాపించకుండా ఉంటాయి అని వాళ్ళు పరిశోధించారు. దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ కణ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే ఆక్సిజన్ వల్ల. అంచేత ఆక్సిజన్ తక్కువగా ఉండే చోట మనిషికి బతకడానికి అవసరమైనంత ఉండి మరీ ఎక్కువగా ఉండకుండా ఉంటే ఈ కణాలు శక్తివంతమై ఈ వ్యాధి వ్యాపించే పరిస్థితి ఉండదు కదా. సరే, వాయు సంచారం ఎక్కడ మనకి తక్కువగా ఉంటుంది, ప్రాణవాయువు తక్కువగా ఎక్కడ అందుతుంది? కొండ మీద. ఏదైనా కొండ ఎక్కుతుంటే గమనించడం కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ అందదు అక్కడ. అందుకే ఎవరెస్ట్ లాంటి శిఖరాలు ఎక్కేవాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు కూడా పట్టుకెడతారు. ఇవాడు ఎవరెస్ట్ దాకా ఎందుకండి? ఎవరెస్ట్ స్కూల్, ఎవరెస్ట్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాలంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే రోజులు రాబోతున్నాయి. త్వరలో చైనాలో ఇప్పటికే ఉన్నాయి. చైనాలో పిల్లలు పరీక్షలు పెడుతుంటే ఒక్కోటికి వెనకాల ఆక్సిజన్ సిలిండర్లు పెట్టారు బీజింగ్లో, 10 ఏళ్ల క్రితమే, ఇప్పుడు కాదు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు అక్కడ. దుర్వాయువులు అలా ఉన్నాయి, దుర్గంధాలు అలా ఉన్నాయి. అంచేది వాయువు జీవితాన్ని నిలబెట్టేది, కానీ అదే వాయువు దుర్వాయువు అయితే ప్రాణం తీసేస్తుంది. అంచేది ప్రాణవాయువు శక్తి వల్లే కణాలు పెరుగుతున్నాయి, కానీ ఆ పెరగడం వల్లనే ఇది శరీరానికి పోషక విలువలను అందించడంతో పాటుగా ఈ శక్తి క్యాన్సర్ కణాల వ్యాప్తికి కూడా వినియోగిస్తుంది. మరి విద్యుత్ అంటూ అక్కడ ఉన్నాక అది లైట్ వెలగడానికి ఉపయోగపడుతుంది, షాక్ కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కరెంటు ప్రసారం లేకపోతే లైట్ వెలగదు, షాక్ కూడా కొట్టదు. షాక్ కొడుతుంది కదా లైట్ వెలిగించుకోవడం మానేస్తామా? లైట్ వెలుగుతుంది కదా ఇంకా బాగా వెలుగుతుందేమో వేరు తీసి వేలు పెడతామా? ఆలోచించుకోవాలి కదా. అంచేత ప్రాణవాయువును మనం ఆపలేము. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడాన్ని మనం ఆపలేము. ఈ పరిశోధనలు సమన్వయం చేస్తే ఏం జరుగుతుంది? ఎక్కడ మనం ఎక్కువ సంచరించాలి, వ్యాధులకు వైద్యం ఎలా చేయాలి, రోగిని ఏ స్థితిలో ఉంచాలని తెలుస్తుంది. అదే పరిశోధన, అది గొప్పది కాబట్టి వాళ్ళకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఎందుకంటే దాని ఆధారంగా ఇంకేదో జరుగుతుంది, అప్పుడు అద్భుతమైన మందులు వస్తాయి. ఇప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వీడు ఆ పాటకి దీనికి సంబంధం ఎందుకని చెప్తున్నాడు. ఏడు కొండల స్వామి కొండల మీద ఎందుకున్నాడు, కనకదుర్గాదేవి ఇంద్రకీలాద్రి మీద ఎందుకుంది, అన్నవరం స్వామి కొండ మీద ఎందుకున్నాడు, సింహాచలం స్వామి కొండ మీద ఎందుకున్నాడు, శ్రీశైల స్వామి కొండ మీద ఎందుకున్నాడు? మరి కాశీలో లేడే, నేల మీద ఉన్నాడే. అనేక అనేక దేవాలయాల్లో నేల కొండల మీద ఏం లేడే దేవుడు, కానీ కొన్ని చోట్ల ప్రత్యేకంగా కొండల మీద ఎక్కువ భాగం హిందూ దేవతలు కొండల మీద వెలుస్తారు. అందులో ఉద్దేశం ఈ ప్రత్యేకంగా రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు ఆ వ్యాధిని పెంపొందించేటువంటి కణాలకు కూడా శక్తిని అందించేది ప్రాణవాయువే కాబట్టి దేవుడు పేరు మీదైనా కొండెక్కితే కాస్త అక్కడ 2-3 గంటలు సంచరిస్తే అక్కడ ప్రాణవాయువు కొంచెం తక్కువగా అందుతుంది. వీళ్ళు మామూలుగా ఊపిరి అవసరమైనంత పీల్చుకుంటారు కాబట్టి ఆ వ్యాధి సంబంధించిన కణాలు ఎక్కువ వ్యాపించకుండా ఉంటాయి. ఈ రకంగా దుర్గా దర్శనం వల్ల, కాళీ దర్శనం వల్ల క్యాన్సర్ వ్యాధి నిరోధకం జరుగుతుంది. అదే రక్తబీజ అత్యాధునిక పరిశోధనల్ని, అతి ప్రాచీనమైనటువంటి పౌరాణిక స్తోత్రాలని సమన్వయం చేసుకునే శక్తి ఉంటే, అలా చేసుకోవడానికి అవసరమైన అపూర్వమైన భగవద్ విశ్వాసం మనకుంటే జీవితం ఎంత బాగుంటుందండి. దైత్యహంత్రి ఏయినమక, అమ్మవారు కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, ఏ దేవత ఏ రాక్షసుని సంహరించిన వెనకాల ఈ రకమైన వైజ్ఞానికత, శాస్త్రీయత, సామాజిక సందర్భం ఉంటుంది. అదో వర్గం ఇదో వర్గం పరిగెట్టుకుని దాడి చేశారు చంపేశారు అని అధవకథలు పుట్టించి మనం ప్రచారం చేయక్కల. వీళ్ళు పుట్టించిన నమ్మడానికి ఎవడో సిద్ధంగా లేడు. దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని, ఇప్పుడు 600 నామం షష్ఠి, షష్ఠ శతకం కూడా మనం పూర్తి చేసుకున్నాం. షష్ఠ శతకం అంటే 6వ శతకం, గమనించాలి భాష కూడా. చతుర్థ పంచమ అనొచ్చు, షష్ఠమ అనకూడదు, సప్తమ అనొచ్చు, మళ్ళీ అష్టమ అనొచ్చు, నవమ అనొచ్చు. ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏకం అంటే ఒకటి, ఒకటవ అనడానికి ప్రథమ అంటాం, ఏకానం కదా. ఏక ప్రథమ వ్యక్తి అంటే మొదటి వాడు అని అర్థం, ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్. ద్వి అంటే రెండు, కానీ ద్వితీయ అంటాం రెండవ వాడు అనడానికి. త్రీణి అంటే మూడు, కానీ తృతీయ అంటాం మూడవ వాడు అనడానికి. చత్వారి అంటే నాలుగు, కానీ నాలుగవ వాడు అనగా చతుర్థ అంటాం, చతుర్థమ అనకూడదు మళ్ళీ చతుర్థ. పంచ అంటే ఐదు, ఐదవ వాడు అనడానికి పంచమ అంటాం. అలాగే షష్ఠి అంటే ఆరు, ఒత్తుట్టా పెట్టాలి అక్కడ 6 ఏళ్ళు. షష్ఠి పూర్తి అంటే పెట్టకూడదు, మామూలుటా పెట్టాలి అక్కడ 60 ఏళ్ళు. కానీ అన్ని మా అన్నాం కదా షష్ఠమా అనేయకూడదు, షష్ఠ అనే ఉంటుంది. షష్ఠ వ్యక్తి, షష్ఠ సోదరుడు అంటే 6వ సోదరుడు అని అర్థం, 6th brother అన్నట్టుగా, 6th sense అన్నట్టు. అక్కడ సప్తమ ఉండొచ్చు, అష్టమ ఉండొచ్చు, నవమ ఉండొచ్చు, దశమ ఉండదు, మళ్ళీ ఏకాదశమ ఉండదు. ఏకాదశి అంటే చాలా, అది వేరే. ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్, సంఖ్యా శబ్దాలు సంఖ్యేయ శబ్దాలు అంటారు. దక్షయజ్ఞాన్ని వినాశం చేసింది అమ్మవారా, ఇంతకంటే అపచారం ఉందా? ఆవిడే సతీదేవిగా పుట్టింది కదా, తండ్రి యజ్ఞం నాశనం కావడానికి ఆవిడ కారణమైందా? ఆవిడే నాశనం చేసిందా? నమ్మదగిన విషయమేనా? మరి లేకపోతే దక్షయజ్ఞ వినాశిని అని ఎందుకు అన్నాడు వ్యాసమహర్షి? హయగ్రీవుడు చెప్పడం ఏమిటి, అగస్త్యుడు వినడం ఏమిటి, అనుమానం రావద్దా? వసింహాది దేవతలు చెప్పడం ఏమిటి, భక్తులు వినడం ఏమిటి, అనుమానం రావద్దా? ఆ అనుమానం నివృత్తి చేస్తున్నారు. దక్షయజ్ఞం ఎవరు వినాశనం చేశారని ముందు ప్రథమంగా వీరభద్రుడు పేరు చెబుతాం. పోని ఆయన పంపించిన వాడు శివుడు కాబట్టి శివుడు పేరు చెబుతాం. శివుణ్ణి దక్షయజ్ఞ వినాశకుడు అని మా అందరూ చెబుతూనే ఉన్నారు. పైగా ఇంక దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, అసలు యజ్ఞ వినాశకుడు, యజ్ఞధ్వంసి అనే సంబోధనలు ఉన్నాయి పద్యాల్లో చూసి ఆశ్చర్యపోయి. ఒక యజ్ఞాన్ని అత్యవసరమై ఆయన వీరభద్రుణ్ణి పంపించి ధ్వంసం చేయించినంత మాత్రం చేత శివుణ్ణి యజ్ఞధ్వంసి అని పేరెట్టాలండి? పెట్టేస్తాం అలా మనం. ఒకడేదైనా జీవితంలో ఒక తప్పు చేస్తే ఇంకో 10 ఏళ్ల పాటు వాడిని ఆ తప్పుతోనే చెబుతూ ఉంటాం. ఇంకా అసలు ఆ తప్పు ఎందుకు చేశాడో కూడా ఆలోచించం. ఇక వాడికి ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ అంటూ ఉంటే. అలాగే ఒకడెవడన్నా వేదిక మీద వరుసగా ఒక 100 పద్యాలు అప్పగించగలిగి దారంలో వాడిని మించిన వాడు ఏడైనా ఒక పేరెట్టేస్తాం. ఇంకా తర్వాత వాడు ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు. ఇంకా వాడి మీద ఒత్తిడి పెరుగుతుంది, అనవసరపు అహంకారము పెరుగుతుంది. అసలు వేచి చూడాలి, వేచి చూడాలి. తొందరపడి బిరుదులు ఇవ్వద్దు, తొందరపడి విమర్శలు చేయొద్దు. పిల్లలు ప్రజ్ఞ ప్రదర్శిస్తుంటే బిరుదులు ఇవ్వకూడదు. 25 ఏళ్ల వరకు మనిషికి ఏ బిరుదు రాకూడదు. అసలు ఎంత ప్రజ్ఞావంతుడైనా ఇవ్వకూడదు, ఎంత బాల మేధావైనా సరే బిరుదు ఇవ్వకూడదు. డబ్బులు ఇవ్వండి కావాలంటే, బట్టలు ఇవ్వండి, బస్సు టికెట్ ఇవ్వండి, బిరుదులు ఇవ్వకూడదు. ఖచ్చితంగా గర్వం వచ్చేస్తుంది. ఇంకా బాల సరస్వతి, వృద్ధ పార్వతి ఎన్ని బిరుదులు ఇచ్చేస్తారో. ఇంకా వీడు సాక్షాత్ సరస్వతి దేవుని అనుకుంటాడు. ఇంకా ఇవ్వకూడదు అలాగా. ఇవి ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నాం మనం. అది ప్రోత్సాహం కాదు, అది అహంకారానికే ప్రోత్సాహం. అది పిల్లవాడు ప్రజ్ఞ ప్రదర్శించుకుని అమ్మాయి అయినా అబ్బాయి అని ఉంచవలసిన స్థాయిలోనే ఉంచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పొరపాటు కూడా వాళ్ళ దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ వాళ్ళ ప్రజ్ఞను పోగొడకూడదు. అలాగని తగ్గించక్కల. ఏదో చేస్తారండి చిన్నపిల్లాడు, మీరు ఆశీర్వదించండి, అంతవరకే మా వాడండి మొన్నండి నీ సాగది ఇది ఇక్కడ. ఇదంతా మన అహంకారం, వాడికి కూడా ఇష్టం లేదు, అది మన అహంకారం. దానివల్లే పిల్లలు చెడిపోతారు. అందుకే ఆ బిరుదులు అలాగే ఉంటాయి. ఏమి చూడం, ఒక ప్రదర్శన ఇవ్వగానే బిరుదు ఇచ్చేస్తారు. దాని పెద్ద పలకం మీద ఇంకేం బోర్డు పెట్టేస్తాడు. ఇంకా తర్వాత ఏముండదు దీనికి, ప్రజ్ఞ చచ్చిపోయింది. అలా కాకుండా ఉండాలంటే దానికి తగిన పునాది నిర్మాణం చేయాలి. ఇప్పుడు మనిషి తాడి చెట్లో ఎదగాలి, తారాజువలో ఎగరకూడదు. ఎగిరితే రాలిపోతాడు, ఎదిగితే శాశ్వతంగా ఉంటాడు. దాన్ని పునాది వేయాలి గట్టిగా. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ గురువులు కానీ పునాది వేయాలి. అహంకారం పెరగకుండా చూడాలి ముందు. అహంకారం పెద్ద కలుపు మొక్క. అది పెరిగిందంటే మొత్తం వేసిన పునాది, మొత్తం పాదు, నీళ్లు, అన్న ఎరువులు అన్నీ అది లాగేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. అది పెరగకుండా చూడాలి. వాళ్ళు ఇంకా అది చేసే ఇది చేసే అనొద్దు. అసలు ఉన్నదాన్ని గట్టి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పాలి. ఒక అష్టావధానం చేసిన వాడికి ముందు వెంటనే శతావధానం చేయవలసిందిగా ఆశించకూడదు. అలాగా ఒక అవధానం ఇంత చేశాను, మూడు నాలుగు అష్టావధానాలు చెప్పడం, శతావధానం దేనికి? ఇంకేన వెంటనే మొదలు పెట్టేస్తాడు, బిరుదు వస్తుంది కదా అని సాయం పట్టేస్తాడు. నలుగురు కూర్చుని ధారణ కొట్టేస్తాడు, లేదు అది సాయం పట్టేస్తారు. వీళ్ళ రకరకాలు వచ్చాయి కదా, ఇంకా ఇదివరకు మా కర్మ మా అదృష్టం మాకు లేవు ఇవన్నీ. మా అదృష్టమే కర్మ కాదు, మా అదృష్టం. మేము సహస్రావధానం చేసినట్టు ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు సమస్య లేదు, ల్యాండ్ ఫోన్ కూడా అనుమానమే. ఇంకా చచ్చినట్టు మేము అన్ని బుర్రలో పెట్టుకుని కంఠస్థం చేసాం, అందుకే బాగా చేసాం. ఇవాళ శుభ్రంగా స్మార్ట్ ఫోన్ అది చూసి పాటలు పాడుతున్నారు. ఓ చిన్న పాట కూడా మనం ఫోన్ లేకుండా పాడలేమా తల్లి, ఆలోచించండి. ఆ మాత్రం పాట కంఠస్థం చేయలేమా, అంత ఉణుక, అంత దైన్యం అయితే పాడడం మానేయండి. అంత వణుకును అధైర్యం ఉన్నవాడు వేదికెక్కి పాడడం ఎందుకు? ఫోన్ ఏమిటి అండి ఎదురుగా, అసలు ఏం పని ఏమిటి? దాని ఊరికే పైకి జరుపుకుంటూ కూర్చోవడం అక్కడ కూడా. 100 సార్లు అయినా ఇంటి దగ్గర ధారణ కంఠస్థం చేయాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. వేదిక మీద కాగితం కానీ ఫోన్ కానీ చూశారంటే ఇక అయ్యి చేతగాని వాడినట్టు లెక్క. ఓ 70 ఏళ్ళు వాడు చూశారంటే అర్థం ఉంది ఆయన వయస్సు, వేరే ఆయన పరిస్థితి. 25 ఏళ్ళు వాళ్ళు, 30 ఏళ్ళవాళ్ళు, 40 ఏళ్ళవాళ్ళు ఏమిటండి ఇది? ఏమీ ప్రజ్ఞ లేని నిర్వీర్య జాతుడు తయారయ్యింది. ప్రతిదానికి ఆధారపడిపోయి అసలు డొక్కు ఫోన్ మీద. ఆ ప్రజ్ఞను పెరగనియ్యారు ఖచ్చితంగా, అప్పుడు అది అర్థమవుతుంది. మనకు ఒక మాట అనగానే ప్రశంసిస్తాం, ఒక మాట అనగానే విమర్శిస్తాం, ఇంక బిరుదులు ఇచ్చేస్తుండే, లేదా నిందర కూడా అలాగే వేసేస్తాం. మొదటి ప్రదర్శన నాడే కాలు వణికింది, ఇంక తర్వాత ఏముంటుంది? ఎనెవరో మోత తిప్పుతారు, అయిపోయింది, ఈ పిల్ల డ్యాన్స్ ఆపేసింది. మొదటి ప్రదర్శన వాడు కాలు వణకూడదా, వెనక్కూడదా, కింద పడకూడదా? దాని అంత అపశకునం కింద భావించాలా తల్లి? ఆ అమ్మాయిని ప్రోత్సహించకూడదా? మాకు కూడా జరిగిందమ్మా ఇలా ఓ మాట అబద్ధం చెప్పినా మంచిది, నేను కూడా ఇలా చేసాను, జరిగిందమ్మా కంగారు పడకమ్మా అని చెప్పచ్చు కదండి. ఎందుకంటే ఇంత అంత అసూయ మనస్సుల్లో. మన బంధువులు కదండి వాళ్ళు, మన మిత్రులు కదండి, చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ప్రోత్సహించాలి కదా. బిరుదులు ఇచ్చి గర్వించకుండా చూడడం ఎంత ముఖ్యమో, ప్రోత్సహించి వాళ్ళకు పునాది వేయడం కూడా అంతే ముఖ్యం కదా. ఎందుకు మనం రాగద్వేషాలకు లోనవుతున్నాం పెద్దవాళ్ళం? లోపం మనలో ఉందా, వాళ్ళలో ఉందా? ఆలోచించురుగాక మేరలు. ఎందుకంటే ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు, మన ఆడపడుచు కూతురు, లేకపోతే మన తోడుకోళ్ళ కూతురు వేసేయి ఓ మాట, అదే మన వాళ్ళు అయితే మనం సమర్థించుకుంటాం. ముందు ఇక్కడి నుంచి పుడుతోంది ఈ దుర్లక్షణం, అక్కడ వెయ్యాలి మందు. అంటే శివుని కూడా విషయంలో కూడా నాకు బాధ ఏమిటంటే, కావ్యాల్లో కొన్ని చదివితే యజ్ఞధ్వంసి మఖారి అని పెట్టారండి ఓ సంబోధన, ఆశ్చర్యపోయాను. పెద్ద కవులండి, పేరనవసరం. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. నేను ఆ విమర్శలు చేస్తే పేరు చెప్పను, కానీ చేశారు, పెద్దవాళ్ళు చేశారు. మఖారి, యజ్ఞధ్వంసి ఇవన్నీ బిరుదులు కింద ఇవ్వాలా శివుడికి. ఆయన ధ్వంసం చేసింది కేవలం దక్షయజ్ఞమేనండి, ఇంకేం చేయలేదండి ఆయన. పురాణాలు చదవండి, ఒక్క దక్ష యజ్ఞానికి అది బిరుదు కింద ఇవ్వాలా? యజ్ఞాలకు ఆయన వ్యతిరేకమన్నట్టు. శివుడు పేరు మీద యజ్ఞాలు ఉన్నాయి, శతరుద్ర సహితంగా యజ్ఞాలు ఇప్పటికీ చేస్తున్నారే, యజ్ఞాలకు ఆయన వ్యతిరేకం ఎలా అవుతుంది? కేవలం దక్ష యజ్ఞం అది కూడా ఎందుకు? కావ్యకంఠ గణపతిమని చెప్పారు ఉమా సహస్రం, చదివితే తెలుస్తుంది. పుట్టిన పురాణంలో కథ చదవడం ఏదో చెప్పాడు, ఉమా సహస్రంలో కావ్యకంఠ గణపతిమని చెబుతాడు. మూల కారణం ఆదిపరాశక్తి. ఎందుకు మూల కారణమైన ఆదిపరాశక్తి నుంచి అంతశక్తి శివుడు గ్రహించి, అంతశక్తి వీరభద్రుడికిచ్చి ఆ యజ్ఞంలో ఏకంగా బ్రహ్మాది దేవతలందరినీ పరాభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? సూర్యుడికి పళ్ళ మీద అంతా ఎప్పటికి పళ్ళు లేవు, పాయసం నైవేద్యం పెడుతున్నాం మాఘమాసంలో. వచ్చినటువంటి దేవతలందరికీ పరాభవాలు జరిగాయి, సరస్వతీదేవి సహా. మాకు బాధ కలిగించే అంశం జరిగాయి. మరి దానికి సమాధానం, మహానుభావుడు మహాతపస్వి రమణ మహర్షికి గొప్ప సఖుడు అని చెప్పాలి, గొప్ప ఇష్ట సఖుడు అని చెప్పాలి. ఆయనకి సఖ్యాలు ఉండవు కానీ ఇష్ట సఖుడు మన దృష్టి అంతే. ఆకాశే గోళేభ్యో యద్వితరతి నిజరజశ్చయాదన్నం నేశాయ కీర్త్యతే సా సంసారే దక్షయాగ కథ అని ఉమా సహస్రంలో ఒక స్తవకంలో ఒక శ్లోకం చదివి ఆ భావం చదివిన తర్వాత నాకు ఆ సందేహం తీరింది. మీకు మాత్రం తీరడానికి 23.5 గంటలు పడుతుంది, అది కూడా తెలుగులో మాట్లాడితేనే తీరుతుంది. శరం.